తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిచయ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ లగడపాటి రాజగోపాల్ గారితో పరిచయం. రాజగోపాల్ గారు నమస్కారం అండి, అమెరికాకు స్వాగతం. తొలుతుగా మీకు ప్రశ్న అండి, ఇది రాజకీయ నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా, అలాగే తెలుగు ప్రజల సమైక్యత ఉద్యమ నాయకుడిగా, ఈ మూడిట్లో ఏ హోదాతో ఇప్పుడు అమెరికా పర్యటన సాగిస్తున్నారు మీరు?
నేను ఈసారి ముఖ్యంగా యుఎస్ రావడం కారణం ఏపీఎన్ఆర్ఐ వారు యొక్క ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారని, వాషింగ్టన్ లో, న్యూజెర్సీలో, అలాగే శానోజేలో. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 10-day ప్రోగ్రామ్ కి రావడం జరిగింది.
ఈ 10 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటారు, తర్వాత వీఆర్ బ్యాక్ టు ఇండియా.
29th వెళ్ళిపోతారు.
ఈ పరిచయం ఎలా ఉంటుందంటే మూడు అంశాల మీద ఉంటాయండి.
ఒకటి ఏంటంటే భారతదేశ పౌరుడిగా, అలాగే తెలుగువాడిగా ఆంధ్ర భారతదేశంలోని ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు కాబట్టి దానిలో పాల్గొంటారు.
ముందుగా సంవత్సర క్రితం లగడపాటి ఆంధ్ర రాష్ట్ర విభజన వాతావరణంలోకి మీరు ఒక అది అప్పుడు జరుగుతున్న తుఫాన్ లోకి ఒక సుడిగేల్లాగా వచ్చారు, కేటగిరీ 5 సుడిగేల్లాగా. అంతకుముందు ఆనెస్ట్ గా నేను లగడపాటి పేరు వింటమే గాని నాకు పెద్ద రాజకీయ పరిజ్ఞానం లేదండి, మీరు క్షమించాలి, నేనేమన్నా తెలియని విషయాలు ఏమన్నా అది తెలిసి తెలియక మాట్లాడితే మీరు ముందుగానే హెచ్చరిస్తాను. మీరు ఆనాడు చేసిన ఉద్యమం కొందరు అనేది ఏంటంటే దాని వల్ల ఉద్రేకాలు చెలరేగాయని కొందరు అంటాం, మరికొందరేమో మీరు అసలు ఆ ఉద్యమం అలా చేయకుండా ఉండాల్సిందని అంటారు. దాని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? ఈ 1 సంవత్సరం దాటింది కదా, దాని వల్ల మీరేమన్నా సాధించాము అనుకుంటున్నారా ఆ ఉద్యమం ఫలితాలు?
నేనేదో పోయిన డిసెంబర్ లో మొదలు పెట్టింది కాదండి. నేను రాజకీయాల్లో వచ్చి 2003లో వచ్చాను రాజకీయాల్లోకి. ఆ రోజు నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్పాను, కుల మత ప్రాంతాలు ఈ 2-3 భూతాలు, ఈ విద్వేష వాతావరణాలు మంచిది కాదు. కులం పేరుతైనా సరే, మతం పేరుతైనా సరే, ప్రాంతాల పేరుతైనా సరే, భాష పేరుతైనా సరే, మనం భారతీయులు మొదమొదట ఆదరాలు ఏదైనా సరే. అందుకని కొంతమంది నిరుద్యోగ రాజకీయ నాయకులు ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి కొంతసారి కులం పేరుతో, కొంతసారి మతం పేరుతో, కొంతసారి ప్రాంతం పేరుతో, కొంతసారి భాష పేరుతో ఈ భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళని మనం అరికట్టాలి, ఇటువంటి ఆలోచనని అంతరించాలని చెప్పి నేను 2003 నుంచి మొదలుపెట్టాను. అలాగే 2004 ఎన్నికల్లో కూడా నా మా విజయవాడ క్యాంపెయిన్ లో కూడా ఎక్కడ పబ్లిసిటీ పెట్టినా, ఎక్కడ నేను మాట్లాడినా కూడా, అలాగే నా హోర్డింగ్స్ కానీ, పబ్లిసిటీ మెటీరియల్ కానీ, వాల్ పోస్టర్లో కానీ చాలా స్పష్టంగా చెప్పాను, కులతత్వం, మతత్వం, ప్రాంతీయతత్వం వద్దు, మానవత్వం వద్దు అన్న స్లోగన్తో మహాత్మా గాంధీ గారు, సోనియా గాంధీ గారు చూపించుకుంటా ఆ ఇటువంటి భావనలతో ఉండాలని చెప్పి నేను చాలా స్పష్టంగా నాకు ఒక అభిప్రాయం ఉంది. ఇదే విషయాలు అనేక సార్లు చెప్పాను. అలాగే మీరు మరి ఫాలో అయి ఉండకపోతే 2006 కూడా ఇలాగ ఒక అంశం మీద ఆ రోజు హైదరాబాద్ లో కూడా మేము అడుగు పెట్టినాం, రానివ్వు అన్నప్పుడు నేను హైదరాబాద్ ఏంటి, నేను తెలంగాణలో తిరుగుతా అని చెప్పి తెలంగాణలో తిరిగాను. అలాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అడ్డుకుంటామంటే చెప్తే కూడా సమస్య లేదు, నేను వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళటం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అన్ని చేయడం జరిగింది. అలాగే 2008 కూడా నేను నిజామాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ల్యాంకో మీద రాళ్లు వేసినప్పుడు నేను నిజామాబాద్ లోనే ఉంటాను, ఎన్ని గంటలన్నా సరే తెలంగాణ మధ్యలో ఉన్నాను, ఇక్కడ ప్రజల్లో అటువంటి భావన లేదు, మీ నాయకుల్లోనే ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజు 4-5 గంటలు నిజామాబాద్ నడిబొడ్లో ఉండటం కూడా జరిగింది అనమాట. సో అందుకని ఆ తర్వాత 2009 ఎక్కువ మంది తెలిసింది ఏది, నేను లేవనెత్తిన అంశాన్ని మీద. సో 2009 నేను దగ్గర తెచ్చింది కాదు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, ఇంకా అనేక మంది ఆంధ్రులు, తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని విభజించాలి, విభజించండి అని చెప్పి ఒత్తిడి చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తామని చెప్పి ఒక నిర్ణయం చేసి కేంద్రాన్ని పంపించడం, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టరు ఒక ప్రకటన చేయడం, వెను వెంటే నేను ఆ రోజు చాలా ఘాటుగా స్పందించి ఏమంటే రాజీనామా చేయడం. వాస్తవంగా నేను రాష్ట్రం అంటూ విభజన జరిగితే రాజకీయాలు ఉండని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగితే దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ఏ ఒక్కరికి మంచిది కాదు అని గట్టిగా నమ్మే వ్యక్తిని. అందుకని నాకే నేను ఏది లేవనెత్తల, ఒక చెడు జరుగుతుంటే అది చెడు, అది మంచిది కాదు అని చెప్పటం అది ఉద్రేకాలు దగ్గర ఇచ్చినట్టు కాదు, అది ఏదో ఎవరినో రెచ్చగొట్టినట్టు కాదు, కేవలం వాస్తవాలను తెలియజేయడం కోసం చెడు జరుగుతున్న దాన్ని మనం అడ్డుకోవడం మాత్రమే దాన్ని భావించాలి.
అంటే మీ నిరాహార దీక్షకు సంబంధించిన ఒక విమర్శ ఏమిటంటే అది ఒక చీప్ స్టంట్ లాగా ఉందన్న విమర్శలు చాలా మంది అన్నారు, దాని గురించి మీ స్పందన ఏంటండి?
చాలా మంది చాలా రకాలు అనుకోవచ్చండి, ఒక స్పష్టంగా చెప్తాను. నేను 14వ తారీఖు నాడు హంగర్ స్ట్రైక్ మొదలు పెట్టాను, 19వ తారీఖు కొనసాగించాను. తర్వాత బలవంతంగా పోలీసులు అందరూ చూశారు, సమక్షంలో వేలాది మంది వచ్చి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు పోలీసులు కూడా చెప్పాను నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు, బహిరంగ చెప్పారు మీడియా ముందు. నేను ఇంకా నాకు ఇంకొక 5 రోజులు చేయగల శక్తి నాకుంది, నాకేం అవ్వలేదు, నా ఏమి క్షీణించలేదు, నా బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేను చిన్నప్పుడే నాకు 20 ఏళ్ళప్పుడే 1984లో కాలేజీలో 5 డేస్ హంగర్ స్ట్రైక్ చేశాను. సో నాకు ఆ శక్తి ఉంది, నాకు నేను కావాలంటే ఇప్పుడు పరిగెత్తాను మీతో పాటు, అంత పరిగెత్తండి, నాకు ఆ బలం ఉందని చెప్పారు. అయినా కూడా నన్ను తీసుకుని హాస్పిటల్ పెట్టడం జరిగింది. హాస్పిటల్ పెట్టినాక మీడియా అంతా ఏం చేశాక సెలైన్ బలవంతంగా కోర్ట్ ఆర్డర్ సెలైన్ ఎక్కించడం జరిగింది. ఎప్పుడైతే సెలైన్ ఎక్కిచ్చారో నా హంగర్ స్ట్రైక్ అయిపోయినట్టు లెక్క. కానీ మీడియా అంతా కూడా రాజగోపాల్ ఇంకా హంగర్ స్ట్రైక్ లో నా గురించే కాకుండా అనేక మంది వందలాది మంది ఆంధ్ర రాయలసీమలో హాస్పిటల్లో ఉంటే వాళ్ళందరూ కూడా హంగర్ స్ట్రైక్ లో ఉన్నారని చెప్పి మీడియా రోజు ప్రకటిస్తుంది. అంతకుముందు కేసీఆర్ కూడా ఒకరోజే హంగర్ స్ట్రైక్ లో ఉన్నాడు, 10 డేస్ టీపీఎన్ అని టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ తీసుకుని నిమ్స్ లో 2000 క్యాలరీస్ తీసుకుంటూ 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా కూడా ఏమవ్వని ఆ యొక్క ఐవీ ఫ్లూయిడ్ తీసుకుంటూ ఉంటే కూడా మీడియా అంతా ఇది హంగర్ స్ట్రైక్ అని చెప్పి అన్నప్పుడు నేను ఆ రోజు ప్రొటెస్ట్ చేశాను, ఇది హంగర్ స్ట్రైక్ కాదు టీపీఎన్ అని చెప్పి కేంద్రంలో ఉన్న నాయకత్వానికి రాష్ట్రంలో అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి నా విషయంలో కూడా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టినాక 5 రోజుల తర్వాత ఇంకా నేను హంగర్ స్ట్రైక్ లో ఉన్నానని చెప్పి రాయటం, అది చూసి ఆందోళన చెందాను. ఇప్పుడు వందలాది మంది హంగర్ స్ట్రైక్ లో ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, అందరూ ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకున్నారు, ఇది హంగర్ స్ట్రైక్ కాదు కదా. రేపు కేంద్రం ఖచ్చితంగా ప్రకటన మారుద్దని తెలుసు నాకు. రేపు కేంద్ర ప్రకటన మార్చినప్పుడు తెలంగాణ జిల్లాల్లో వందలాది వేలాది మంది లక్షలాది మంది రేపు పొద్దున హంగర్ స్ట్రైక్లు కూర్చుంటే ప్రతి 5 రోజులకి వేల సంఖ్యలో హాస్పిటల్ చేర్పించడం, మళ్ళీ కొంతమంది వేల మంది కూర్చోవడం, మళ్ళీ హాస్పిటల్ చేర్పించడం, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం, ఒక 4 రోజుల్లో లక్షలాది మంది హాస్పిటల్లో ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకుని బెడ్స్ అన్ని ఫుల్ఫిల్ నింపేసి హంగర్ స్ట్రైక్ లో ఉన్నారని చెప్పి దేశవ్యాప్తంగా ఒక చంచలమైన ఒక వార్త వెళ్లే అవకాశం ఉంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్, ఇది మంచిది కాదు, ఇది ముందు బయట పెట్టాలి. ఈ హంగర్ స్ట్రైక్లు అనేది బయట ఏది ఎప్పుడైతే ఏమీ తీసుకోకుండా ఉంటే హంగర్ స్ట్రైక్, ఒకసారి ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకుంటే హంగర్ స్ట్రైక్ కాదు అని చెప్పాలని నిర్ణయించుకున్నాను. 1, 2 హైదరాబాద్ అని ఉన్నారు కాబట్టి ఎందుకు రానిరు, హైదరాబాద్ ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరిది అని ఒక పంతంతో తెలంగాణ మీదుగానే నేను హైదరాబాద్ లో ఆ రోజు పోలీసులు అలాగే ఆటంకవాదులు వేర్పాటువాదులు అనేక మంది మేము రానివ్వు రాజగోపాల్ అడ్డుకుంటూ హైదరాబాద్ అంటే నేను ఒక ఛాలెంజ్ గా చూస్తున్నాను. ఇది హైదరాబాద్ ఏ ఒక్కరిదో కాదు ప్రతి ఒక్కరిది, నన్నే అడ్డుకుంటే సామాన్యమైన పరిస్థితి అని చెప్పి ఆ రోజు నేరుగా ఖచ్చితంగా నిమ్స్కి వస్తానని చెప్పి వేలాది మంది దారి పడుకున్న పోలీసులు చెక్ చేస్తున్నా, వేర్పాటువాదులు ఆటంకవాదులు నాకోసం ఎదురు చూస్తున్నా, నిమ్స్ లో లోపల పోలీసులు ఉన్నా లోపల ఆటంకవాదులు వేర్పాటువాదులు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా ఎవరికి ఆగకూడదు, ఖచ్చితంగా నేరుగా వెళ్ళి నిమ్స్ లోపల చేరాలి, అప్పుడే ఒక ధైర్యం అందరికి ఇస్తా అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు వెళ్ళడం జరిగింది. ఆ 2 పర్పస్ నెరవేరింది. అదైనా ఎంటైర్ మీడియా అటెన్షన్ వచ్చినాక 1 డే తర్వాత బయటకు వచ్చి ఈ హంగర్ స్ట్రైక్లు ఏంటని చెప్పి స్పష్టంగా చెప్పడం వల్ల ఆ తర్వాత 23 డిసెంబర్ ప్రకటన వచ్చినాక ఎవరు హంగర్ స్ట్రైక్లు కూర్చోవాలి, ఎందుకంటే హంగర్ స్ట్రైక్లు కూర్చుని 5 రోజుల తర్వాత హంగర్ స్ట్రైక్ కింద భావించారు దీన్ని, 5 రోజుల తర్వాత పోలీసు ఎక్కడ తీసుకుని ఐవీ ఫ్లూయిడ్స్ పెడతారు కదని చెప్పి హంగర్ స్ట్రైక్ కి ఒక విలువ లేకుండా చేశాం. హంగర్ స్ట్రైక్ల ద్వారా ప్రభుత్వాల్ని ఒత్తిడి చేస్తూ ఈ విధంగా చేసే అవకాశం లేకుండా కంప్లీట్ గా దానికి ఒక ఎండ్ పెట్టించగలిగామని చెప్పి ఒక ఆత్మసంతృప్తి నాకు మిగిలింది.
అంటే ఇది హంగర్ స్ట్రైక్ అనేది పరిణామ క్రమంలో 60 సంవత్సరాల్లో ఇంత తేడా వచ్చేసింది అంటారు. గాంధీ మహాత్ముడు గాని పొట్టి శ్రీరాములు గాని వీరంతా చేసిందంతా ఉత్తి హంగర్ స్ట్రైక్స్ కాదు, అవి నిజమైనవి. ఇది
అంటే ఇక్కడ ఉత్తి కాదని మీరు అర్థం చేసుకోవాలి, అందరూ నిజమైన హంగర్ స్ట్రైక్ చేసినా ఎప్పుడైతే పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిపోయి ఐవీ ఫ్లూయిడ్స్ పెడతారో, ఒకసారి ఐవీ ఫ్లూయిడ్ పెట్టినాక ఎన్నేళ్ళన్నా బతకొచ్చు, చచ్చిపోయే ప్రమాదమే లేదు. ఈ సత్యాన్ని గ్రహించకుండా మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేయటం, దాన్ని అధికారులు నమ్మటం, ప్రజలు నమ్మటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి ఒకసారి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టినా కూడా ప్రజలు నమ్ముతున్నారు, మీడియా చెప్తుంది, నాయకులు నమ్ముతున్నారు, అందరూ ఇంకా హంగర్ స్ట్రైక్ అనుకుంటున్నారేంటి, ఇది ఎక్కడ దారి తీస్తుందని చెప్పి ఆ రోజు నేను వచ్చి బయటపెట్టడం, ఆ తర్వాత ఇంకా అటువంటి ప్రమాదం లేకుండా ఇవాళ ప్రజలకు అర్థమైంది, మీడియాకు అర్థమైంది, నాయకులకు అర్థమైంది, ఒకసారి ఐవీ ఫ్లూయిడ్ పెడితే అది హంగర్ స్ట్రైక్ లో పరిగణించకూడదు అని చెప్పి.
మరొక మీ మీద వివాదం అనే కంటే అభియోగం, మీరు మీ ఆస్తులను గాని మీ పరిశ్రమలను గాని పరిరక్షించుకోవడం కోసమే ఇది చేస్తున్నారన్నది మరొక ఇది. దానికి మీ స్పందన ఏంటి?
నేను ల్యాంకో నుంచి రాజీనామా చేసి 7 ఏళ్ళు అయిపోయింది. 2003 రాజకీయాలు రాకముందు ఒక రోజు ముందే ల్యాంకో చైర్మన్ గా డైరెక్టర్ గా తప్పుడు పూర్తిగా నాకు సంబంధం లేకుండా కేవలం షేర్ హోల్డర్ గా ఉన్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, ల్యాంకోకి 15 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి, అనేక దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఇంకో అదనంగా ఒక రాష్ట్రం వస్తే వారికి నష్టం ఏముంది చెప్పండి? ఇంకో 16 రాష్ట్రం ఉంది విడిపోతే. అలాగే ఆ విధంగా వాళ్ళకే నష్టం ఉండదు. ఇంకో విషయం చెప్తాను, ఒక రాష్ట్ర విభజన జరిగితే పెట్టుబడిదారులకి వ్యాపారస్తులకి పారిశ్రామికులకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉంటాయి, అన్ని దగ్గర ఆస్తులు ఉంటాయి కాబట్టి క్యాపిటల్స్, కొత్త క్యాపిటల్స్ వస్తే వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి, వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ విధంగా ల్యాంకో కూడా విడిపోతే అత్యధికంగా లాభపడే కంపెనీలో ల్యాంకో వస్తుంది. సో అందుకని దీనికి ఎక్కడ ఎటువంటి ఒక ఇది అభియోగానికి ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే వేర్పాటు వంట జరిగితే పెట్టుబడిదారులకు లాభం చేకూరుతుంది, అంతేగాని పెట్టుబడిదారులు నష్టం రాదు అన్నది సత్యం.
ఓకే, మరొకటండి, ఇప్పుడు మీ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీల గురించి, మీరు అప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా, అంటే మీ ఉద్దేశాలు ఎలా ఉండయని అనుకున్నా గానీ మీరు కాంగ్రెస్ నాయకత్వానికి, అంటే ధిక్కారం అంటానికి లేదు, మీరు ఇది మంచిది కాదు అంటూ మీరు నిరాహార దీక్ష చేయటం, ఆల్మోస్ట్ ఉద్యమానికి నాయకత్వం లాగా వహించడం, అదంతా జరగటం, యు ఫిల్డ్ ఎ పవర్ వాక్యూమ్ అనిపించింది నాకు అప్పుడు. మరొక రకంగా ఆలోచిస్తే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏది చేసినా గానీ ఏదో స్వార్థంతోనే చేస్తారన్న ఇది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నేను కూడా ఐ వెంట్ ఆన్ రికార్డ్ సేయింగ్ రాజకీయ అవకాశవాదమే అయి ఉంటుందని నేను మీ మీద కామెంట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోనే. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ డోంట్ డౌట్ యువర్ సిన్సియారిటీ ఇన్ రూటింగ్ ఫర్ యునైటెడ్ ఆంధ్రాకి. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో నేను నిష్కర్షగా చెప్తూ ఉంటాను నేను యునైటెడ్ ఆంధ్రాకి అని. కాకపోతే ఐ హావ్ టు కీప్ యూ ఆనెస్ట్ ఇన్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. అన్ని ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినవి కాదు, కొంత అభివృద్ధికి సంబంధించినవి. ఒక విషయం అడగాలండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తెలుగు ప్రజలంటే అంత చులకన? ముందుగా నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను, ఒక నిమిషం యావదేమండి. నాకు 1977 ఎన్నికలలో బ్రహ్మరథం పెట్టారు కాంగ్రెస్ కి, దేశమంతా తిరస్కరించినప్పుడు బ్రహ్మరథం పెట్టారు. 41, 42 ఎంపీలు తెలుగు ప్రజలు ఇచ్చారు. దానికి తర్వాత 4 ముఖ్యమంత్రులు మార్చారు. అంటే ఆత్మగౌరవానికి భంగం. మీకు తెలుసు అది, మన మీరు నేను ఒకటే ఏజ్ ఆల్మోస్ట్. అప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనం రావడానికి అదే కారణం. అలాగే ఇప్పుడు మీరు 33 ఎంపీలు, అది మన ఆంధ్రప్రదేశ్ చలవ వల్లనే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పట్టణంలోకి వచ్చింది. 33 ఎంపీస్ లో ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి. ఇలాగే అభివృద్ది పథకాలకు తీసుకున్నప్పుడు కూడా అది ఆంధ్ర ప్రజలకి మొండి చేయి చూపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఇది ప్రజలలో ఉన్న, మీరు మీకు చేరదని నేను అనుకోను, ప్రజలలో ఉన్న వాస్తవికమైన అభిప్రాయం.
చెప్తానండి, అభివృద్ధి విషయంలో కొంతమంది రకరకాల అపోహలకు పోయి ఉండొచ్చు, అభియోగాలు చేయొచ్చు. ఒకసారి మీరు గమనిస్తే 2004 ఎన్నికల్లో కూడా యూపీఏ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ కి 29 గెలిచారు. అలాగే భాగస్వామ్య పార్టీతో కలిపి 37 ఎంపీలని సపోర్ట్ తో ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీఏ గవర్నమెంట్ కు వచ్చింది. అలాగే 2009 కూడా స్వతంత్రంగా కాంగ్రెస్ పోటీ చేసి ఎవరితో సంబంధం లేకుండా, ఎవరి యొక్క భాగస్వామ్యం లేకుండా 33 ఎంపీలు తీసుకొచ్చి కేంద్రంలో ప్రభుత్వం రావడానికి దోహదపడింది 2 కూడా. ఈ 6 ఏళ్లలో మీరు గమనించుకుంటే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు గాని ప్రాజెక్టులు గాని గణనీయంగా ఎక్కడా రాలేదు. ఉదాహరణకు ప్లాన్డ్ బడ్జెట్ అని ఉంటుంది, ప్లానింగ్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అందులో మన రాష్ట్రానికి 44,000 కోట్ల రూపాయలు గత 3 ఏళ్ళు నుంచి ఇస్తున్నారు. నెక్స్ట్ ఏ రాష్ట్రానికి వచ్చిందంటే అది మహారాష్ట్రకి 25,000 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే మనకి మిగతా రాష్ట్రాలకి సంవత్సరానికి ఎంత తేడా ఉంది చెప్పండి ప్లాన్డ్ బడ్జెట్ లో? అంటే మనకంటే పెద్ద మహారాష్ట్ర, మనకంటే పెద్ద ఉత్తరప్రదేశ్ అయినా మనకు ఎక్కువ వస్తున్నాయి. ఇలా ప్రతి ప్రభుత్వ పథకంలో కూడా రాష్ట్రానికి, ఉదాహరణకు మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది, ఎన్ఆర్ఈజీ పథకం, అందులో మన రాష్ట్రానికి మన జనాభా దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే మన జనాభా 8.5 crores, అంటే 110 మన జనాభా అంటే సుమారు ఒక 12% ఉంటుంది. కానీ మన నిధులు వచ్చేసరికి ఆ యొక్క దాంట్లో 25% నిధులు మనకే వస్తున్నాయి. సర్వశిక్షా అభియాన్లో కానీ, లేకపోతే ఎన్ఆర్జీలో కానీ ఇలా ప్రతి పథకంలో తీసుకుంటే అధికంగా నిధులు మనకు వస్తాయి. ఏ రాష్ట్రానికి లేని బడ్జెట్ మనకి లక్ష 13 వేల కోట్ల రూపాయలు మనకున్నాయి. గత 4 ఏళ్ల నుంచి మన రాష్ట్ర బడ్జెట్ 100 కోట్ల రూపాయలు దాటుతుంది. మహారాష్ట్రకు లేదు, తమిళనాడుకు లేదు, ఉత్తరప్రదేశ్కి లేదు, మనకంటే పెద్ద రాష్ట్రాలకు కూడా ఇంత పెద్ద బడ్జెట్ లేదు మన రాష్ట్రానికి. దాని కారణం ఏంటంటే కేంద్రం ఇచ్చే సహకారం, నిధులు. ఇవి కాకుండా ఐఐటీ తీసుకుందాం. ఎప్పటి నుంచి ఐఐటీ కావాలంటే ఏ ప్రభుత్వం సాధించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చినాక కేంద్రంతో మాట్లాడుకొని మనం మెదక్లో తెచ్చుకున్నాం, ఐఐటీ తెచ్చుకున్నాం, 3 AAA తెచ్చుకున్నాం. అలాగే బీహెచ్ఎల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు మనం ఇక్కడ కాళహస్తి దగ్గర మనం తెచ్చుకున్నాం, కొత్తగా బీహెచ్ఎల్ ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఎక్స్పాన్షన్ తీసుకొచ్చే పనులు జరుగుతున్నాయి. సో అలాగే పోర్ట్స్, అనేక పోర్ట్స్ వస్తున్నాయి. ఇలా తీసుకుంటే మీరు గణనీయమైన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. అది కూడా కేంద్ర సహకారంతో నిధులు తీసుకొచ్చాం. మొన్న రైల్వే బడ్జెట్ లో ప్రతి ఎంపీ కాన్ఫరెన్స్ లో ప్రతి జిల్లాలో కూడా అడిగినవన్నీ కూడా శాంక్షన్ చేసి ఏ రాష్ట్రంలో ఎవరికి రాని విధంగా మన రాష్ట్రానికి వచ్చినాయి. సో అదిగా కొంతమంది తెలియక, అలాగే హైవేలో కూడా చాలా మంది అపోహ ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ మన తడ వరకు 1200 కిలోమీటర్లు హైవే 6 లేన్ నడుస్తుంది. అలాగే ఆదిలాబాద్ నుంచి అనంతపురం ఎండింగ్ వరకు 700 కిలోమీటర్లు హైవే 4 లేన్ జరుగుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ మచిలీపట్నం వరకు సుమారు 250 కిలోమీటర్లు హైవే మనకి 4 లేన్ జరుగుతుంది. ఆ విధంగా 2,000 కిలోమీటర్ల పైగా మనకి హైవే ఇవాళ నడుస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఇన్ని వేల కిలోమీటర్లు 4 లేన్ జరగట్లా? ఇవన్నీ తెలియక, ఎందుకంటే ఏమి జరగలేదన్నది ఒక నిమిషంలో చెప్ప, ఒక సెకండ్ చాలు. ఏమి చేయలేదంట, ఏమి చేసావు చెప్పాలంటే దానికి ముందు అవగాహన తెలియాలి, దాని పరిజ్ఞానం ఉండాలి, చెప్పే విధానం ఉండాలి, వినేవాడికి ఓపిక ఉండాలి.
రాజగోపాల్ గారు, సారీ టు ఇంటరప్ట్ అండి, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవే సంగతి అంటున్నారు, అది ఎన్నో సంవత్సరాలుగా అది 2 లేన్ రోడ్డుగానే ఉంది, అది ఈ మధ్యనే అప్రూవ్ అయినట్టుంది, ఎందుకు ఇంత జాప్యం అయింది? అది హైదరాబాద్ టు విజయవాడ మధ్య అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎన్ని యాక్సిడెంట్లు? నేను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ అండి, సో నాట్ దట్ ఐ స్టడీడ్ దట్, బట్ అంటే దాని గురించి విన్నప్పుడల్లా యాక్చువల్ గా మా స్నేహితుల్లోనే ఒకరు చనిపోవడం జరిగింది అక్కడ అదే యాక్సిడెంట్ లో. అది ఇంత జాప్యం ఎందుకు జరిగింది అంత పెద్ద బిజీ కారిడార్ లో?
హైదరాబాద్ విజయవాడ దాంట్లో హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ అవుట్స్కర్ట్స్ వరకు జరిగింది, విజయవాడ నుంచి 60 కిలోమీటర్స్ అవుట్స్కర్ట్స్ వరకు జరిగింది. సో 100 కిలోమీటర్స్ చేశారు. మధ్యలో 200 కిలోమీటర్స్ మొదలుపెట్టి సంవత్సరం అయింది, ఇంకొక 1.5 ఇయర్ లో అయిపోతుంది. మనం ఏంటంటే ఆర్ఎన్బి వాళ్ళు మన హైవేస్ లో ప్లాన్ ప్రకారం చేస్తారండి. ఎప్పుడైతే మనకు ఈ 2 ప్రాజెక్ట్స్ ప్రయారిటీ వచ్చినాయి, ఏదంటే శ్రీకాకుళం నుంచి తడ వరకు 1200 కిలోమీటర్లు ఫస్ట్ ప్రయారిటీలు వచ్చినాయి అప్పుడు గంట అది, అలాగే ఆదిలాబాద్ నుంచి అనంతపురంకు ప్రయారిటీ వచ్చింది. సో ఆల్రెడీ 2,000 కిలోమీటర్ల పని జరుగుతుంది. దీనికి థర్డ్ ప్రయారిటీ వచ్చింది ఎందుకంటే ఇది విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి. అవేమో నేషనల్ హైవేస్ అంటే స్టేట్ టు స్టేట్స్, అంటే కలకత్తా నుంచి చెన్నై వరకు ఉన్న రూట్ ప్రయారిటీ ఇచ్చారు. సో గోల్డెన్ క్వార్టర్ యాంగిల్ అని చెప్పి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని ఇలా 4 ప్రాజెక్టులకు ప్రయారిటీ ఉంది. ఆ 4 ప్రాజెక్టులో విజయవాడ హైదరాబాద్ రాలేదు, కానీ స్పెషల్ గా మేము శాంక్షన్ చేయించి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
అదే 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 టైప్ లో అదే కోవకు చెందినది అహ్మదాబాద్ టు వదోదరా బరోడాది, అది ఎప్పటి నుంచో అది
హైదరాబాద్ టు వదోదరా, అది బాంబే టు ఢిల్లీ లైన్ లో ఉందండి.
సో అందుకని చెప్పి దానికి
అందుకని ఎలాగైతే ఇప్పుడు వైజాగ్ టు విజయవాడ అయిపోయిందో, ఎలాగైతే విజయవాడ నుంచి నెల్లూరు అయిపోయిందో,
ఓకే.
సో అందుకని, సో ఎందుకంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్లాన్స్ వేసుకుంది, నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ కారిడార్, అలాగే గోల్డెన్ క్వార్టర్ యాంగిల్ అంటే ఆల్ మెట్రోస్ కనెక్షన్ ఇలా పెట్టుకుంది అనమాట.
ఈ గోల్డెన్
అందులో భాగంగానే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ ప్రయారిటీ వచ్చింది, కొన్ని రాలేదు. అలాగే మన స్టేట్ లో మనం చూడాల్సింది ఏ స్టేట్ కి ఎన్ని వేల కిలోమీటర్లు అని చూసుకుంటే మన స్టేట్ కి గణనీయంగా అధిక కిలోమీటర్లు 4 లేనింగ్ మన స్టేట్ కు వచ్చింది.
అంటే ఈ గోల్డెన్
అంటే చాలా మంది తెలియదు ఏంటంటే తమిళనాడుకి వచ్చింది అనుకుంటారు చాలా మంది. తమిళనాడు మీరు చూసుకుంటే ఏరియా వైజ్ చూసుకుంటే మన రాష్ట్రంలో 1/3 ఉంటుంది తమిళనాడు ఏరియా. మన రాష్ట్రం 3 టైమ్స్ బిగర్ గా ఉంటుంది, పాపులేషన్ ఒకటే ఉన్నా, మనకి తమిళనాడు ఒకటే పాపులేషన్ ఉన్నా మన ఆంధ్రప్రదేశ్ ఏరియా చాలా పెద్దది. ఇంచుమించు 275 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అదే తమిళనాడు 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. సో మన 3 టైమ్స్ పెద్దది మన రాష్ట్రం. అందుకని రోడ్ నెట్వర్క్ పెద్దగా ఉంటుంది, రైల్వే నెట్వర్క్ పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా నదులు ఉన్నాయి, చాలా ఫారెస్ట్ ఏరియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్ని కవర్ చేసుకుంటూ రోడ్ వర్క్స్ రైల్వేస్ అంతా వేయాలి. అందుకని ఏదైనా స్టేట్ తో మనం కంపేర్ చేసేటప్పుడు మనం కంపేర్ చేసింది ఎన్ని 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 కిలోమీటర్లు లెక్కేసి పర్ క్యాపిటా కిలోమీటర్స్ లెక్కేసుకోవాలన్నమాట.
రాజగోపాల్ గారు, ఇది నేను హైవే ఇంజనీర్ ని హైవే ఎకానమిస్ట్ ని అవటం వలన అది భారత ప్రభుత్వం హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ఫార్ములా వచ్చేస్తారో నాకు తెలియదు, కానీ వన్ ఆఫ్ ద జస్టిఫికేషన్స్ ఫర్ హైవేస్ ఏంటంటే ట్రాఫిక్ అండి. ఇంకొకటి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ బీజేపీ వారు మొదలు పెట్టింది కదా, అది
బీజేపీ కంటే ముందు పీనరసరావు టైంలో మొదలు పెట్టారండి. అసలు ఫోర్ లైనింగ్ వచ్చిందే రాజీవ్ గారి టైంలో, వదోదరాడు మన అహ్మదాబాద్ ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు రాజీవ్ గాంధీ టైంలో ఫోర్ లైన్ మొదలు పెట్టారు. పీనరసరావు గారి టైం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు అనకాపల్లి ఆ స్టెచ్ పీనరసరావు గారి టైంలో జరిగింది. బీజేపీ టైం వచ్చిన ఎన్డీ వచ్చినాక దీనికి పేరు పెట్టారు, గోల్డెన్ క్వాడ్రిలేటర్ పేరు పెట్టారు అనమాట. సో పేరు పెట్టడం వేరు, పని మొదలు పెట్టడం వేరు. సో వాళ్ళు వచ్చినాక దీని ఒక స్కీమ్ లాగా పేరు పెట్టారు. కానీ ఈ అక్కడక్కడ స్మాల్ స్మాల్ స్టెచెస్ ఎన్టీఆర్ రాజీవ్ గాంధీ టైంలో స్టార్ట్ అయినాయి, తర్వాత పీనరసరావు గారి టైంలో చాలా ప్రాజెక్టులు పూర్తయినాయి.
అలాగే ఈ ప్రాజెక్ట్స్, వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాజెక్ట్స్ అండి, మీరు పవర్ సెక్టర్ లో ఉన్నారు, నా బంధువులు చాలా మంది పవర్ సెక్టర్ లో ఉన్నారు. సో నాకు కొంత అవగాహన ఉంది, కొంత విషయాలు సేకరించాను. ఈ పవర్ సెక్టర్ సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్ కి మంచి ప్రాజెక్ట్స్ అన్ని వచ్చాయి అంటున్నారు, ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి నేను సేకరించిన విషయాలు ఎలా ఉన్నాయి, తప్పైతే సరిదిద్దండి పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అసలు వీల్ గో బ్యాక్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. అప్పుడు నైవేలీ పవర్ 50% తమిళనాడుకి 50% ఆంధ్రప్రదేశ్ కి అన్నారు, ఒక్క యూనిట్ ఇవ్వలేదు తమిళనాడు వాళ్ళు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు మీరు హిందూజా వారికి వైజాగ్ పవర్, అది 100 MW పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం అదే 1000 MW ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది, అది ఫుల్ అది ప్రాజెక్ట్ మొత్తానికి 75% స్టేట్ కి రావాల్సింది ఆంధ్రప్రదేశ్ కి, 25% అవుట్ ఆఫ్ ద స్టేట్ కి వెళ్తుంది. ఇది ఎన్టీపీఎస్సీ రేట్స్, అది దానికి సంబంధించింది. కానీ దాని ఎక్స్పాన్షన్ ఇంకొక 1000 MW వచ్చినప్పుడు ఆ ఫార్ములా ఎందుకు హోల్డ్ చేయలేదు ఆ 75-25?
ఇప్పుడు నైవేలి అన్నటువంటి, ఇప్పుడు ఎన్టీపీసీ పెట్టే ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్టేట్ కొంత చేరుస్తుంది, మిగతా స్టేట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు నైవేలి సంగతి కూడా అంతే ఉంటుంది. ఇంకా ఎన్టీపీసీ ఏమవుతుందంటే పవర్ అనేది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియదు అండి. పవర్ కి రంగు ఉండదు, లేబుల్ ఉండదు, బ్రాండ్ ఉండదు. అది ఒకసారి నేషనల్ నెట్వర్క్ లో గెలిపోయినాక నేషనల్ గ్రిడ్ లో గెలిపితే అది ఎలా డ్రా చేసుకోవాలంతా కూడా లోడ్ మన ఫ్యాక్టర్స్ అందిస్తారు అనమాట. సో అందుకని ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్స్ త్రూఅవుట్ ద స్టేట్ త్రూఅవుట్ ద కంట్రీ పెడుతుంటారు. పెట్టినప్పుడు ఏ స్టేట్ లో పెడతారో ఆ స్టేట్ కి కొంత అదనంగా పవర్ ఇస్తారు, మిగతా పవర్ అంతా కూడా కొంచెం 30% ఇస్తారు, కొంచెం 40%, కొంచెం 50% ఇస్తారు. అలా ఇచ్చుకుంటూ మిగతా పవర్ అంతా కూడా మిగతా స్టేట్లకు అమ్ముకుంటుంటారు. సో ఆ విధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కూడా మనకి ఎన్టీపీసీ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా పవర్ వస్తుందండి. మన పెట్టి ప్రాజెక్టులే కాకుండా బయట నుంచి కూడా వస్తుంది. అలా కాకుండా మన స్టేట్ లో ఇప్పుడు అదనంగా హైయెస్ట్ పవర్ ప్రాజెక్ట్స్ మన స్టేట్ లో వస్తున్నాయండి, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లో చాలా మంది పెడుతున్నారు. సో మన స్టేట్ కి ఇవాళ మనకి షార్టేజ్ చాలా తక్కువ ఉంది, మిగతా స్టేట్స్ కంపేర్ చేస్తే మన స్టేట్ షార్టేజ్ తక్కువ ఉంది. రాబోయే రోజుల్లో పవర్ కూడా ఎక్కువ వస్తుంది. ఇందా మీరు చెప్పారు చూడండి, ఏది మన హిందూజాస్ గురించి. హిందూజాస్ ఏమైందంటే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం పెట్టాల్సిన ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దానికి వాళ్ళు ఏమన్నా మేము ప్రాజెక్ట్ పెట్టాలంటే స్టే మా కొంత మర్చెంట్ పవర్ అంటే మర్చెంట్ పవర్ పాలసీ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ కి అమ్మొచ్చు లేదంటే బయట అమ్ముకోవచ్చు. సో హిందూజాస్ ఏమన్నారంటే ఓకే, మేము ఇంత పవర్ మీకు అమ్ముతాం స్టేట్ కి 75% కొంత పవర్ మేము బయట అమ్ముకుంటాం అని చెప్పి వాళ్ళది నెగోషియేట్ చేసుకుంటారు. సో మర్చెంట్ పవర్ లో అది స్టేట్ కిను ఆ డెవలపర్ మధ్యలో జరిగే ఒప్పందం. సో అలా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి 100% బయటకు అమ్ముకోవచ్చు కూడా.
అది
అంటే స్టేట్ కి అమ్మాలని రూల్ అయినా స్టేట్ కి అమ్మాలంటే మళ్ళీ టెండరింగ్ ఉంటుంది, చాలా ప్రాసెస్ అనేవి ఉంటాయి. సో హిందూజాస్ విషయంలో ఏంటంటే టెండరింగ్ జరగాలి. ఆ రోజు ఏమైందంటే ఇది MOU ప్రాజెక్ట్స్ అనమాట, అంటే కాస్ట్ ప్లస్ బేసిస్ లో ఒక రేట్ డిసైడ్ చేస్తారు. అది కొంచెం ఎక్కువ అవ్వచ్చు కూడా, అదే టెండరింగ్ అయితే తక్కువ ఉండొచ్చు. సో ఇలా అనేక అంశాల మీద ఉన్నాయి, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారుతుంటాయి. ఇదేదో స్టేట్ కి అన్యాయం, ఇంకో స్టేట్ కదా మేలని కాదు, ఇది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అక్కడ ఉన్న మెరిట్స్ మనం చూడాలి తప్పించి ఏదో మనం మీడియాలో వచ్చే కథనాలను బట్టి మనం అంచనా వేయడం కష్టం అవుతుంది.
అంటే ఇది కంప్లీట్ గా అంత ఫుల్లీ జస్టిఫైడ్ అంటారు ఈ అలొకేషన్స్?
జస్టిఫైడ్ అంటలేదండి. ఇప్పుడు ప్రాజెక్ట్ రావాలా వద్దా, 15 ఏళ్ళ నుంచి రావట్లేదు ప్రాజెక్టు, దానికి రావడానికి డెవలపర్ మాకేదో ఇది కావాలంటాడు, స్టేట్ మేము ఇవ్వలే ఉంటారు. సంబర్ స్టేట్ వాళ్ళ మధ్యలో జరగాలి, లేదంటే స్టేట్ గవర్నమెంట్ తీసుకుని ప్రాజెక్ట్ పెట్టాలి ఇవాళ. సో ఇలా అనేక రకాల ఎందుకంటే ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి, ఒకవేళ డెవలపర్ కట్ పెట్టకపోతే స్టేట్ తీసుకోవచ్చు. స్టేట్ వెనక్కి తీసుకోవాలంటే చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు తెలుసు, ఒకసారి ఏదైనా ఇచ్చినాక ల్యాండ్స్ మనం వెనక్కి తీసుకోవాలంటే కోర్టులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మేము చూస్తున్నాం అంత ఈజీగా జరిగేది కాదు. ఏది డెమోక్రసీలో జ్యుడిషియరీ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి ఇన్ని అనేక అంశాలతో ముడిపడి ఉంటాయండి. అల్టిమేట్ గా స్టేట్ ప్రాజెక్ట్ రాకపోయినా పర్వాలేదా, లేదా వచ్చిన దాంట్లో 75% త్వరగా వచ్చేటట్టు చేసి 75% తీసుకోవాలా, ఇలా ఎక్కడో దగ్గర ట్రేడ్ ఆఫ్ ఉండాలండి.
అది పవర్ కు సంబంధించింది మరొక ప్రశ్న అండి. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్ అన్నారు మీరు, ప్రైవేట్ సెక్టర్ లో వచ్చే ప్రాజెక్ట్స్, దానికి మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ అలొకేషన్ 50-50 అది ఆ రాష్ట్రంలోనూ, మిగతా 50% మిగతా రాష్ట్రాలకు వెళ్లేది. ఒక ఈ నెల్లూరు పవర్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి 40% వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కి, అవుట్ సైడ్ ద స్టేట్ వచ్చి 60%. మరి అలా ఎందుకు జరిగింది అంటే మిగతా స్టేట్స్ లో,
ఫర్ ఎగ్జాంపుల్ సాసన్ అనే ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ లో ఉంది, అక్కడ 30% మధ్యప్రదేశ్ వస్తుంది. మిగతా ఈ 7 స్టేట్స్ కి వెళ్తుంది ఆ పవర్, ఢిల్లీకి వెళ్తుంది, హర్యానాకి వెళ్తుంది, ఉత్తరప్రదేశ్కి వెళ్తుంది, ఇలా 7 రాష్ట్రాలకు పంపిస్తారు. అది ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒకలాగుంటుందండి. ఎప్పుడైతే ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడే ఎంఓయూస్ చేస్తారు, ఏ స్టేట్ ఎంత కావాలని చెప్పి, ఎక్కువ స్టేట్ కు అమ్మాలని చెప్పి చేస్తుంటారు. ఆ ప్రాజెక్ట్ లో ఎంఓయూస్ తర్వాతే టెండర్ పిలుస్తారనమాట. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక రకంగా స్టేట్స్ ముందుకొచ్చినాయి. సో మన స్టేట్ 40% తీసుకుంటామని ఉండొచ్చు, మిగతా స్టేట్ 60% వెళ్ళి ఉండొచ్చు. అలాగే మా మధ్యప్రదేశ్ 30% ఇస్తారు శాసన ప్రాజెక్ట్ వాళ్ళు. సో ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్స్ వచ్చిన దాన్ని బట్టి పవర్ కాస్ట్ ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అనమాట. అందుకనే అదో స్టాండర్డ్ ఫార్ములా ఎక్కడ లేదండి.
50-50 స్టాండర్డ్ ఫార్ములా అని విన్నారు.
చెప్పండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాసన ప్రాజెక్ట్ చెప్తున్నా కదా, ఫస్ట్ పవర్ అల్ట్రా మెగా, అది మన మధ్యప్రదేశ్ లో వచ్చింది. సో దాంట్లో 30% మాత్రమే మధ్యప్రదేశ్ వెళ్తుంది, మిగతా అంతా మిగతా స్టేట్స్ వెళ్తారు.
ఇంకొకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించిందండి. మీరు బాబ్రీ ప్రాజెక్టు ఇవన్నీ వివాదంలో ఉన్నాయి కానీ వాటి మీద పని ఆగలేదు. కానీ పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసరికి జాతీయ హోదా కల్పించడం కోసం అది ఎందుకు అలా నిరవధికంగా ఆపేశారు ఆ ప్రాజెక్టు?
పని ఆపలేదండి, పనులు జరుగుతున్నాయి పోలవరంలో. కేవలం డ్యామ్ టెండర్ విషయంలో కొంత ఎస్టిమేట్ అంటే గతంలో ఇచ్చిన కాంట్రాక్టర్ వెనక్కపోవడం వల్ల క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పెట్టాల్సి వచ్చింది. దానికి కొంత జాప్యం అయిపోయింది. అంతే తెప్పించి ఎక్కడ కూడా ఎటువంటి పనులు ఆపలేదు. జాతీయ హోదా వేరు, పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయటం వేరు. బట్ స్టిల్ రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత భారం కూడా ఉంది. సో కేంద్రంలో నిధులు వస్తే ఫాస్ట్ గా జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేయాలంటే చాలా స్లోగా జరగవచ్చు. పరగా తెలుగుగా తీసుకుందాం, ఇంద్రామరావు గారు కంటే ముందుగా ఎస్ఆర్పిఎస్సీ అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఎన్టీఆర్ గారు వచ్చి ఆ ప్రాజెక్ట్ కి తెలుగు గంగ అని పేరు పెట్టారు. చాలా మంది అక్కడ తెలుగు అంటే గంగ అంటే ఇంద్రామరావు మొదలు పెట్టారు, కానీ ఇంద్రామరావు గారు మొదలు పెట్టాల. ఇది అప్పుడు గతంలో ఎస్ఆర్పిఎస్సీ కింద శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న ప్రాజెక్ట్ ని అదనంగా దాని తెలుగు గంగ అని పేరు మార్చారనమాట. సో ఆ ప్రాజెక్ట్ చూసుకుంటే అది కొన్ని ఏళ్ల తరపాటు పట్టింది. ఇది నిధులు లేక సంవత్సరం వరకు నిధులు ఇచ్చేవాళ్ళు కదా కాంట్రాక్ట్ కి, నెమ్మదిగా జరుగుతా అది 15 ఏళ్లు పట్టింది అనమాట. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేయాలంటే 10-15 ఏళ్లు పడుతుంది. అదే కేంద్రం నిధులు ఇచ్చింది అనుకోండి ఒక 5-6 ఇయర్స్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం మేము కేంద్ర నిధులు దీనికి, ఎందుకంటే బాక్రాణంగల తర్వాత ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాల రాష్ట్ర దేశంలో ఎక్కడ ఇవ్వాల. ఫస్ట్ ప్రాజెక్ట్ పోలవరం రాబోతుంది. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి ఈ జాతీయ హోదా అన్న ఒక కాన్సెప్ట్ మళ్లీ ఆయన రివైవ్ చేయించి పోలవరానికి కావాల్సిన ఆ యొక్క అనుమతులు అన్ని తీసుకొచ్చి దానికి ఒక నేషనల్ ప్రాజెక్ట్ రావడానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఫిట్ అయ్యే ప్రాజెక్టు పోలవరం ఉందన్నమాట.
జాప్యం దేనికండి? మనం
జాప్యం కాదండి, ఇది ఏదైనా రావాలి. ఢిల్లీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అంతా క్లియరెన్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ తయారైపోయింది. ఇప్పుడు ఫైనల్ గా ప్లానింగ్ కమిషన్ లో అప్రూవల్ ఏ ప్లాన్ లో అవుతుంది, 11th ఫైనాన్స్ ప్లాన్ నడుస్తుంది. సో 12th ఫైనాన్స్ ప్లాన్ లో నిధులు వస్తాయండి. 12th ఫైనాన్స్ ప్లాన్ 2012 నుంచి వస్తాయి. సో 2012 తర్వాతే ఈ ప్రాజెక్ట్ నిధులు వస్తాయి. ఎందుకంటే ప్లాన్ లో పెట్టాలి ఇది, ఎంత బడ్జెట్ ఇవ్వాలనేది. మేము ఉన్నామంటే అప్పుడుదా కాకుండా అర్జెంట్ ప్రాజెక్టు, జాతికే యావత్ దేశానికే ఉపయోగపడే ప్రాజెక్టు, ఆహార భద్రతను తీర్చే ప్రాజెక్టు కాబట్టి దీనికి 11th ఫైనాన్స్ ప్లాన్ లో ఏదో ఒక డిపార్ట్మెంట్ తగ్గించి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం కాంగ్రెస్ ఎంపీలుగా. మాకు నమ్మకం ఉంది ఏదో ఒకటి చేస్తారులే ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పి అనుకోండి.
ఇక నేను అడిగే ప్రశ్నలు, నేను ఆఖరి ప్రశ్న అడిగి తర్వాత కొంచెం కాల్స్ తీసుకుందామండి. ఇది కొంచెం టంగ్ ఇన్ చీక్ అనుకోండి, అంటే కొంచెం సరదా అంటానికి కాదు, కొంత వ్యంగ్య ధోరణిలో అడిగే ప్రశ్న ఇది. కాకపోతే దిస్ ఈజ్ రియల్ ఫర్ మీ పర్సనల్ గా. ఇప్పుడు అమెరికాకి చాలా మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, మీలాగానే తెలుగుదేశం వారు గాని కాంగ్రెస్ వాళ్ళు గాని వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరిని ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్తాను. సో ఎప్పుడన్నా ఒకటి ప్రశ్న, ఒకటి ఆరో ప్రశ్న అడుగుతూ ఉంటాను. సో నేను ఎక్కువగా వినేది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు వల్లే మీరంతా ఇక్కడికి వచ్చేసారు, మీకు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. యాజ్ ఇఫ్ చంద్రబాబు నాయుడుకి లేకపోతే ఏమి జరగదు అన్నట్టు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది అగైన్ టంగ్ ఇన్ చీక్, వ్యంగ్యధోరణిలో ఉన్నది. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు పెడదామా, ఆ రోడ్డుకి ఇందిరాగాంధీ పేరు పెడదామా, అమెరికాలో కూడా వీలైతే మీరు చేసేటట్టున్నారు. ఇది చాలా చిన్న విషయంలాగా అనిపించవచ్చండి. ఇప్పుడు ఆ శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ పెట్టారు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. అలాగే ఎన్ని ప్రతి దానికి ఎక్కడ పోయినా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఏమండి తెలుగులో నాయకులు లేరండి. ఇది ఎందుకు ఇలా కాంగ్రెస్ కి ఇది మన మీ ఎంపీలు ఏం చేస్తున్నారు అసలు? మన మన మీరు మన జాతి గౌరవం అంటూ మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ యూ డిడ్ దట్, వై డోంట్ యూ వాక్ ద వాక్ అండ్ దెన్ సెట్ యువర్ ఫుట్ అండ్ దెన్ సే వీ వాంట్ మా నాయకులు. మీకు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, మీరు రామారావు గారు తెలుగుదేశంలో ఉన్నారు బట్ ప్రీతం నాయకుడు ఆయన, రామారావు గాని అది అంతెందుకండి? పివి నరసింహారావు గారు మీ పార్టీ వారే, ఆయనకి ఎందుకండి అంత అంత చిన్న చూపు మీ అధిష్టాన వర్గానికి?
ఓకే చెప్పండి.
చెప్పండి.
ఇప్పుడు మనం ముందు భారతీయులు, ఆ తర్వాత తెలుగు వాళ్ళు. నంబర్ వన్, ఏ దేశం ఎగైనా ఎందుకు ఆడదా పొగడరా అని తల్లి భూమి భారత్ అని అంటాం, కానీ నీ భూమి తెలుగు అని చెప్పాను. ఎందుకంటే ముందు మనం భారతీయులు, వి ఆర్ ఇండియన్స్ ఫస్ట్.
ఓకే.
ఇవాళ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ నాయకుల పేర్లే పెట్టాల్సి వస్తే మన జాతీయ నాయకులు ఎక్కడ పెడతారండి? గుజరాత్ గుజరాత్ వాళ్ళ పేర్లు, తమిళనాడులో తమిళనాడు పేర్లు, ఏ రాష్ట్రం లోకల్ నాయకులనే పెడితే భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చి అలా త్యాగాలు చేసి ప్రాణార్పణం చేసిన నాయకులకి ఇంకా భారతదేశంలో అంటే ఏ రాష్ట్రం వాళ్ళు పంచిచ్చేసి ఏ గ్రామం వాళ్ళు పంచిచ్చేస్తే ఇంకా మన జాతీయ నాయకులు అవుతున్న ప్రకారం శంషాబాద్ అంటున్నారు, రాష్ట్రం అంతా ఎన్టీఆర్ పేరు అంటున్నారు. ఆ శంషాబాద్ నాయకులు ఉంటారు, నాయకుల పేర్లు ఎందుకు పెట్టకూడదండి? లేకపోతే ఆ రంగారెడ్డి జిల్లాలో ఉంది, రంగారెడ్డి జిల్లా నాయకుల పేర్లు ఎందుకు పెట్టకూడదని చెప్తారు? సో అందుకని ఎప్పుడైతే మనం డివిజివ్ మెంటాలిటీతో భారతీయులను మర్చిపోయి తెలుగు వాళ్ళం, లేదా మేము తెలంగాణ వాళ్ళం, ఆంధ్ర వాళ్ళం, లేకపోతే రంగారెడ్డి వాళ్ళం, లేదా శంషాబాద్ వాళ్ళం అంటూ సంకుచిత ధోరణి ఆలోచించే వాళ్ళు మాత్రమే ఇటువంటి ప్రశ్నలు వేయగలరు, ఇటువంటి ఆలోచించగలరు. ముందు మనం భారతీయులం. అందుకని రాజీవ్ గాంధీ వేరు, పీనరసన వేరు, ఎన్టీఆర్ వేరు కూడా పొరపాటు, అందరూ భారతీయులే. అది ముందు మనం గుర్తుపెట్టుకుంటే మన భారతదేశం మనుగడ కూడా కొనసాగచ్చు. ఇటువంటి ఆలోచించి క్షీణించబట్టే మనం 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన మీద పరిపాలించగలిగారు. భారతీయత అన్న ఒక బంధాన్ని వాళ్ళు చుంచగలిగారు, వారు బ్రేక్ చేయగలిగారు. దయచేసి ఫస్ట్ లెట్ అస్ థింక్ వి ఆర్ ఆల్ ఇండియన్స్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రాజీవ్ గాంధీ ఆర్ ఎన్టీ రామారావు, అందరూ భారతీయులే.
రాజగోపాల్ గారు, నో డిస్రెస్పెక్ట్ అండి, యూఆర్ ఈక్వేటింగ్ ఆస్కింగ్ టు రికగ్నైజ్ లీడర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు సమ్హౌ ఏది అది యాంటీ ఇండియన్ సెంటిమెంట్ తో ఈక్వేట్ చేస్తున్నారు. అది భావ్యం కాదు యాక్చువల్ గా. మనం
నేను చెప్పానండి మీకు, మోహన్ గారు ఇంటి రామారావు గారు పేరు పెట్టుకుంటున్నారు. రంగారెడ్డిలో ఉన్న శంషాబాద్ కి ఇంటి రామారావు పేరు ఎందుకు పెట్ట, రంగారెడ్డి జిల్లాలో నాయకులు ఉన్నారు వాళ్ళు ఎందుకు పేరు పెట్టకూడదు
అంటే నేను
అనేవాడు రేపు ఎత్తాడు. ఇంకోళ్ళే ఉంటారు అసలు రంగారెడ్డి పేర్లు ఏంటి, అసలు శంషాబాద్ లో ఉంటే శంషాబాద్ లో మా సర్పంచ్లు ఉన్నారు, ఎంతమంది పనిచేశారు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టకూడదు అంటారు. సో ఎక్కడ, వేర్ డూ యూ లిమిట్ దిస్ డివిసివ్ మెంటాలిటీ అండ్ డివిసివ్ థింకింగ్ అండి?
అంటే అన్నిటికీ రాజీవ్ గాంధీ పేరేనా సార్? దానికి ఆన్సర్ అంటున్నాను.
అన్నిటి కాదండి, ఖచ్చితంగా చాలా అనేక మంది పేర్లు పెడతారు. ఎస్, కొంత రాజీవ్ గాంధీ అనే ఆయన ఊరికే చనిపోవాలి. ఇంటి రామారావు గారు అంటే వాళ్ళ కుటుంబ కలహాల వాళ్ళు చనిపోయాడు, కానీ రాజీవ్ గాంధీ గారు ఒక మన శ్రీలంక ఒక ఉగ్రవాదులు వాళ్ళు పేల్చివేయబట్టి ఒక యంగ్ లో అంటే 40 ఇయర్స్ లో ఉన్న 40-45 ఇయర్స్ లోపల ఉన్న ఒక ప్రధానమంత్రిని, మాజీ ప్రధానమంత్రిని వారు చంపేయటం, అదొక ప్రత్యేకంగా యావత్ దేశాన్ని కలిచివేసిన సంఘటన. రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ వీళ్ళు ఆటంకవాదుల చేతుల్లో బలైన వ్యక్తులు, వాళ్ళు ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు. అందుకని నేచురల్ గా వాళ్ళ పేర్లు కొంచెం ఎక్కువ పెడతారు ఖచ్చితంగా.
సరే, అంటే అఫ్ కోర్స్ పార్టీ పవర్ లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు, కానీ నేను ఎన్టీ రామారావు గారి గురించి నేను అంత బాధపడలేదు. కానీ పివి నరసింహారావు గారు ఏ పారిశ్రామికవేత్తన అన్నా గానీ ఆయనే భారతదేశాన్ని సేవ్ చేసిన వ్యక్తిగా
ఆయన పేరు కూడా పెట్టారండి. మొత్తం హైవే అంతా కూడా ఎలివేటెడ్ కారిడార్ మొత్తం అది 1500 క్రోర్స్ ప్రాజెక్టు ఆయన పేరుతో పెట్టారు, పివి నరసింహారావు కారిడార్ అని చెప్పి.